ప్రేమేనా ఆత్మబంధులారా, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. తన అనుగ్రహం లేదని మనం అనుకుంటాం. అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, దేవుని అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. కానీ దాన్ని మనం రిసీవ్ చేసుకోవటంలో, రిసీవ్ చేసుకునే శక్తి లేనప్పుడు అనుగ్రహం మనకు లేదు అని అనిపిస్తుంది. అంటే నీటిలో నిలబడి నీరు నాకు దొరకటం లేదు, నాకు దాహం వేస్తుంది, నీరు దొరకటం లేదు అనుకోవటం కూడా అనుకోవటం ఎటువంటిదో. నాకు దేవుని అనుగ్రహం, నాకు అనుగ్రహం దొరక, నాకు మీ అనుగ్రహం కావాలని అడగటం కూడా, మీ అనుగ్రహం లేదు అనుకోవటం కూడా అటువంటిదే. అనుగ్రహం ఎప్పుడూ ఉంది, కానీ దాన్ని మనం అందుకోలేకపోతున్నాం. దేవుని అనుగ్రహం ఎప్పుడు ఉంది అంటే, భగవద్ అనుగ్రహం ఎప్పుడు ఉన్నప్పటికీ ఎంతవరకైతే మనం డిజర్వ్ అయ్యామో అంతవరకే దాన్ని తీసుకోగలం. ఎంతవరకు మనకు అర్హత ఉందో, ఎంతవరకు యోగ్యత ఉందో అంతవరకే మనం పొందగలం. అదే మన పెద్దలు చెప్తారు కదా, చెంబు పట్టుకెళ్తే చెల్లో నీళ్ళు చెంబుడే తెచ్చుకోగలం, బింది పట్టుకెళితే బిందుడు తెచ్చుకోగలం, గుండెకి పట్టుకెళితే గుండెకి తెచ్చుకోగలం. అంటే మన పాత్రను బట్టి అంతవరకు నీళ్లు మనం తెచ్చుకోగలం. అలాగే దైవానుగ్రహం కూడా ఎప్పుడు ఉంది, దాన్ని ఎంతవరకు నువ్వు రుచి చేసుకోవడం అనేది నీ అర్హతను బట్టి, యోగ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. బ్రహ్మానుభవం తెలుసుకోవటానికి, బ్రహ్మము అనుభవంలోకి రావటానికి మానవుడికి కావలసింది ఆనందం. ఆనందం ఎక్కడ ఉందంటే మన హృదయంలోనే ఉంది. ఆనందం బాహ్య వస్తువుల్లో ఎక్కడో ఉందని అనుకుంటూ ఉంటాం, ప్రపంచం ఉందనుకుంటాం, వేరుగా ఉందనుకుంటాం, మనకు బాహ్యంగా ఉందనుకుంటాం. కానీ ఆనందం ఎక్కడుంది, హృదయంలోనే ఉంది. ఆనందం ఎక్కడుందో అక్కడ వెతికితే నేటికైనా ముందు నాటికైనా ఏనాటికైనా దొరుకుతుంది. అది ఎక్కడ లేదో అక్కడ వెతికితే ఎన్ని జన్మలు వెతికినా దొరకదు. వస్తువు ఎక్కడుందో అక్కడ వెతికితే అది మనకి తెలియబడుతుంది. వస్తువు లేని చోట ఎంత వెతికినది మనకి తెలియబడదు. ఆనందం అనేది ఎక్కడుందంటే నీ హృదయంలోనే ఉంది. సత్య పదార్థం ఎక్కడుందంటే నీ హృదయంలోనే ఉంది. నిజం ఎక్కడుందంటే నీ హృదయంలోనే ఉంది. అంటే నీకు దేహబుద్ధి కలిగి ఉండటం వల్ల అది నీకెక్కడో దూరం ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. నేను లోపల ఉన్నాను, నా బయట ప్రపంచం ఉంది అనుకోవటం కూడా దేహబుద్ధే కారణం. ఈ లోపల బయట అనేది కూడా ఆ దేహబుద్ధిని బట్టే తలంపు మనకు వస్తుంది. ఈ రోజున బుద్ధుడి యొక్క జన్మదినం, జయంతి, బుద్ధుడి యొక్క జయంతి, బుద్ధ పూర్ణిమ. బుద్ధుడు చెప్పింది నిర్వాణ స్థితి. బుద్ధుడు దేవుడి గురించి కూడా మాట్లాడేవాడు కాదు. దేవుడు ఉన్నాడా అంటే మౌనంగా ఉండేవాడు, లేదని చెప్పినా మౌనంగా ఉండేవాడు. దేవుడు ఉన్నాడు లేడు అని చెప్పినప్పుడు ఆయన మౌనంగా ఉండేవాడు. ఉన్నాడని చెప్పేవాడు కాదు, లేడని చెప్పేవాడు కాదు. అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పేవాడిని తీయిస్ట్ అంటారు, లేడు అని చెప్పేవాడిని ఎథియిస్ట్ అంటారు. ఉన్నాడో లేడో అని ఉన్నాడని చెప్పడు, లేడని చెప్పడు, వాడిని అగ్నాస్టిక్ అంటారు. అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అని బుద్ధుని అడిగితే ఉన్నాడని చెప్పేవాడు కాదు, లేడని చెప్పేవాడు కాదు. దానికి కారణం ఏంటంటే, నీకెవరో మధ్యవర్తులతో సంబంధం లేకుండా నీ హృదయంలో ఉన్నటువంటి ఆనంద స్థితిలోకి నిన్ను డైరెక్ట్గా పంపించటం కోసం బుద్ధుడు చేసిన ప్రయత్నం. అంటే నీకు ఆనందానుభవం లేనప్పుడు, సుఖానుభవం లేనప్పుడు, నీకు శాంతి లేనప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పిన ఒకటే, లేడని చెప్పిన ఒకటే. నోటితోడు దేవుడు ఉన్నాడని చెప్తాం అనుకోండి, దానికి సంబంధించిన అనుభవం లేనప్పుడు దానికి సంబంధించిన సుఖం కూడా మనకు తెలియదు. అంచేత ఉన్నాడు లేడు అనే సమస్య కంటే నీ హృదయంలో ఏ శాంతి అయితే ఉందో, ఏ సుఖం అయితే ఉందో, అది నీ అనుభవంలో మధ్యవర్తులతో సంబంధం లేకుండా డైరెక్ట్గా అది నీ అనుభవంలోకి తీసుకురావటం కోసం బుద్ధుడు చేసాడు ప్రయత్నం. నీ లోపల ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని నీవుగా అనుభవించటమే పూర్ణ స్థితి, అదే నిర్వాణ స్థితి. దాన్ని మన హిందూ మతస్థులు దాన్ని మోక్షం అన్నారు, బౌద్ధ మతస్థులు దాన్ని నిర్వాణ స్థితి అన్నారు, నిర్వాణ సుఖం. దాన్ని క్రైస్తవ మతస్థులు స్వర్గరాజ్యము అన్నారు. వస్తువు ఒకటే, ఒక్కో మతంలో ఒక పేరు పెట్టి పిలిచారు. ఉన్నది ఒకటే వస్తువు, సత్య పదార్థం ఒకటే, నిజం ఒకటే. వైరాగ్యం అంటే నిజము కానిదాన్ని విడిచిపెట్టడం వైరాగ్యం. వైరాగ్యం అంటే నీ వృత్తంలో ఒక నిజం ఉంది, ఆ నిజము కానిదాన్ని నువ్వు విడిచిపెట్టగలగటం వైరాగ్యం. అంటే నీకు అంటే నీకు ఆ వైరాగ్యం కలిగితేనే కానీ నీ హృదయంలో నిజమేమిటో నీకు అది తెలియబడదు. ఇక్కడ ఏం, హృదయంలో ఆనందం ఉంది, చైతన్యం ఉంది, చావులేని స్థితి ఒకటి నీ హృదయంలో ఉంది. నీ హృదయంలోని సత్యానికి చావు లేదు. అది నీ శరీరం మరణించిన మరణం లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది. అది నీకు నేనుగా వ్యక్తం అవుతుంది, అదే నిర్వాణ స్థితి. అంటే చైతన్యం ఒక్కటి మాత్రమే నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. అలా వ్యక్తమైనప్పుడు నువ్వు నిర్వాణ స్థితిని పొందుతావు. ఆ స్థితిని అందుకోవటం కోసమే మనకు అడ్డొచ్చేది ఎవరు, ఇతరులు అడ్డు రావటం లేదు. నా దేహభావన, నా అహంభావన, నా మనస్సే నాకు అడ్డొస్తుంది. గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన మనోమూలం ఆయనకి తెలియబడినే దొరికాడు దొంగ అన్నాడు. అంటే నా హృదయంలో ఉన్న ఆనందాన్ని నాకు అనుభవంలోకి రాకుండా చేసేవాడు నా మనస్సే. అంటే ఈ దొంగ ఎవడో అనుకుంటున్నాను, కానీ వీడే ఎవడో, ఈ మనస్సే నాకు అడ్డొస్తాం. అంటే నా మూలంలో ఈ మనస్సు మూలంలో ఉన్నటువంటి ఆనందాన్ని నాకు అనుభవంలోకి రాకుండా అడ్డొచ్చేది ఎవడు, ఈ మనస్సే. అంచేత మనోమూలం తెలియగానే ఆయన ఏమనంటే దొరికాడు దొంగ అన్నాడు. అంటే ఆయన దొంగను పట్టుకోవడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఆనందం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన అనుభవం కలగకుండా చేసేది ఆయన మనస్సు. అంటే మనస్సే దొంగ అన్నాడు ఆయన 6 సంవత్సరాలు తపస్సు చేసిన అనంతరం. అంటే తపస్సు అంటే ఏంటంటే మనస్సుని తపింపజేయటమే తపస్సు. ఆయన శరీరం వచ్చిన రోజు, శరీరం విడిచిపెట్టిన రోజున, ఆయనకు జ్ఞానం కలిగిన రోజున ఒకే రోజున, ఈ బుద్ధ పూర్ణిమే. శరీరం విడిచిపెట్టింది అదే రోజు, శరీరం వచ్చింది అదే రోజు, ఆయనకి జ్ఞానోదయం కలిగింది కూడా అదే రోజు. ఆయన చెట్టు కింద పుట్టాడు, చెట్టు కింద శరీరం విడిచిపెట్టాడు, చెట్టు కింద జ్ఞానోదయం కలిగింది. అయితే లాస్ట్ చివరిలో ఆయన శరీర పరిత్యాగం చేసేటప్పుడు ఆయన చైతన్యముడు ఆనందాన్ని ఉండేవాడు. ఆయన ఆనందాన్ని పిలిచేవాడు ఎక్కువగా. ఆయనకి ఏది కావాలన్నా ఆనందాన్ని పిలిచేవాడు. ఆయన ఆనందకి కొన్ని టీయర్స్ వచ్చినాయి చివరి టైంలో. శరీర త్యాగం చేసేటప్పుడు, బుద్ధుడు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ ఆనందకి టీయర్స్ వచ్చినాయి. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే, బుద్ధుడు ఏ స్టేట్ని అయితే పొందాడో ఆ స్టేట్ని పొందటం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. బుద్ధుడు ఏ స్థితిని అయితే పొందాడో, ఏ నిర్వాణ స్థితిని అయితే పొందాడో, ఆ నిర్వాణ స్థితిని నువ్వు పొందటం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. అంతేకాదు నా గురించి విలపించి నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అన్నాడు వాడు బుద్ధుడు. అంటే చివరి టైంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి, ఉన్నది ఒకటే వస్తువు, అది చైతన్యం. ఆ చైతన్యమే నీకు దేవుడుగా, గురువుగా విషయభూతం అవుతాను. ఏ మతమైనా, హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, మహమ్మదీ మతమైనా, 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఏ మతమైనా. 1 జగత్తు, 2 జీవుడు, 3 ఈశ్వరుడు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఏ మతమైన ఈ 3 అట్లనే బేస్ అయి ఉంటుంది. అంటే రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, నువ్వు మతాలన్నీ దేని మీద అయితే బేస్ అయి ఉన్నాయో ఆ 3 కూడా మనస్సు యొక్క కల్పితం. అదే జగత్తు మనస్సు యొక్క కల్పితం, జీవుడు మనస్సు యొక్క కల్పితం, ఈశ్వరుడు మనస్సు యొక్క కల్పితం, సైన్స్ కూడా మనస్సు యొక్క కల్పితం. ఇంకా నీకు డీప్ స్లీప్, ఇప్పుడు మైండ్ ఉన్నప్పుడు సైన్స్ ఉంది, మైండ్ ఉన్నప్పుడు వరల్డ్ ఉంది, మనస్సు అడిగినప్పుడు నీకు సైన్స్ కూడా కూడలేదు. అంటే మనస్సు ఎంత నిజమో సైన్స్ కూడా అంతే నిజం. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, మనోకల్పితములు అంటే మనస్సుని ఆశ్రయించి ఉన్నవన్నీ కూడా మనస్సు అణిగినప్పుడు అణిగిపోతాయి. జగత్తు దేన్ని ఆశ్రయించుంది? మనస్సును ఆశ్రయించుంది. జీవుడు దేన్ని ఆశ్రయించున్నాడు? మనస్సును ఆశ్రయించుంది. మనస్సును ఆశ్రయించున్నవి అన్నీ కూడా మనస్సు ఎప్పుడైతే అణిగిపోయినాయో అవి కూడా అణిగిపోతాయి. మనకు మనస్సే నేనుగా వ్యక్తం అవుతుంది. మనకు నేనుగా వ్యక్తం అయ్యేది ఏమిటి? మనస్సే. ఈ మనస్సే నేను అనుకుంటున్నాం, అహంభావనే నేను అనుకుంటున్నాం. కనీసం దాన్ని డౌట్ చేయటం లేదు మనం. ఇంకా అదే నిజం అనుకోవటం లేదు, దాన్ని మనం డౌట్ చేయటం లేదు. అహంభావాన్ని మనం నిజం అనుకుంటున్నాం. కానీ దీన్ని కనుక విచారణ చేస్తే, ఈ అహంభావాన్ని కనుక నువ్వు విచారణ చేస్తే నువ్వు కాదన్న సంగతి నీకు తెలుస్తుంది. ఇది నీకు దుఃఖానికి కారణం ఎవరంటే అహంభావన. మనిషికి దుఃఖానికి కారణం బాహ్యంగా లేదు, దుఃఖానికి కారణం నీ లోపలే ఉంది. అది ఏ రూపంలో ఉంది? అహంభావన రూపంలో ఉంది. అంచేత దుఃఖం యొక్క కారణం నశిస్తే దుఃఖం కూడా నశిస్తుంది. దుఃఖ కారణం నశించకుండా దుఃఖం కూడా నశించదు. ఈ దుఃఖం బయట ఏం లేదు, దుఃఖ కారణం నీ లోపలే ఉంది. ఏ రూపంలో ఉంది? అహంభావం రూపంలో ఉంది. అది నశిస్తే నీకేమి నశిస్తుంది? దుఃఖం నశిస్తుంది. అంటే అహంభావన వేరు, మనస్సు వేరు. ఈ ఒకటి, ఈ అహంభావన దేహం సమానంగా పడుకుంటే సమానంగా లెగుస్తాయి. మనం రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ అహంభావన ఒకటి, దేహం ఒకటి. ఈ అహంభావన అణిగిపోయినప్పుడు దేహం కూడా అణిగిపోతుంది. నిద్రపోయేటప్పుడు మన ఎఫర్ట్ లేకుండా అహంభావన దాని సోర్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే నేను తలంపు మనకు లోపల నుంచే వస్తుంది కానీ బయటికి నుంచి రావటం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు కానీ లోపల నుంచే వస్తుంది ఆ నేననే తలంపు. మన గాఢ నిద్రలోకి వెళ్లే ముందు మన ఎఫర్ట్తో సంబంధం లేకుండా దాని సోర్స్లోకి అది వెళ్ళిపోతుంది. దాని సోర్స్లోకి అది వెళ్ళి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు నీ దేహానికి సంబంధించిన భావన కూడా నీకు ఉండదు. మళ్ళీ ఉదయం నువ్వు జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు ఈ అహంభావన వచ్చిన తర్వాత నీకు దేహభావన వస్తుంది. అంటే అహంభావాన్ని ఆశ్రయించుకున్న అన్నీ కూడా జాగ్రత్త అవస్థలు వచ్చేవాడికి వస్తున్నాయి. అహంభావన వచ్చినప్పుడు నీకు దేహభావన వస్తుంది, అహంభావన అణిగిపోయినప్పుడు దేహభావన కూడా అణిగిపోతున్నాయి. అంటే రెండు సమానంగా పడుకుంటున్నాయి, సమానంగా దిగుస్తున్నాయి. రెండు రెండు అణిగినప్పుడేమో రెండు అణిగిపోతున్నాయి, ఉదయించినప్పుడు రెండు ఉదయిస్తున్నాయి. అంచేత దేహం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోతున్నాను అని అంటాడు. అంటే భగవాన్ మాట చెప్పారు, చావు ఒక తలంపు, చావు కూడా నిజం కాదు. పుట్టుక ఒక తలంపు, కష్టం ఒక తలంపు, సంతోషం ఒక తలంపు. తలంపు కానిదల్లా ఈశ్వరుని అనుగ్రహం ఒకటి. ఈ తలంపు కానిదల్లా ఏంటి? ఈశ్వరుని అనుగ్రహం మటుకే, గురువు అనుగ్రహం మటుకి ఆ తలంపు కాదు. ఇప్పుడు ఇది, ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అని అంటున్నాం అది కూడా ఒక తలంపు. మనం నేను, మనకు మనస్సే నేనుగా వ్యక్తం అవుతుంది, ఆ నేను కూడా ఒక తలంపు. అది తలంపు కాబట్టే గాఢ నిద్రలో దాని గొడవ నీకు లేదు. తలంపులన్నీ అణిగినప్పుడు ఈ నేను కూడా అణిగిపోతుంది. తలంపులన్నీ అడిగినప్పుడు ఈ నేను కూడా అణిగిపో, ఏం చేత అణిగిపోతుంది? అది కూడా తలంపు కాబట్టి. మామూలుగా మీరు జాగ్రత్తగా వాచింగ్ అవసరం. మీరు ఉదయం లేవగానే మీకు ముందు నేను అనే తలంపు వస్తుంది. మనకి ఇతర తలంపులు రావు. ఏం ముందు ఏమొస్తుంది? నేను అనే తలంపు వస్తుంది. ఆ నేను అనే తలంపు వచ్చాక దానికి ఇతర తలంపులు వస్తాయి. అంటే నేను అనేది ఏంటంటే మొట్టమొదటి తలంపు ఏమిటంటే అహంభావన. ఆ నేను అనే తలంపుకి ఇతర తలంపులు వస్తాయి కదా, ఆ నేను ప్లస్ ఇతర తలంపులు ఇజ్ ఈక్వల్ టు మైండ్. అంటే నేను ఒక తలంపు, దానికి ఇతర తలంపులు వస్తాయి. మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు. ఆ ఇతర తలంపులు ఈ ఈ నేననే మొదటి తలంపు కలిస్తే దాన్ని మైండ్ అని పిలుస్తున్నాం మనం. దాన్ని ఏమని పిలుస్తున్నాం? మనస్సు అని ఆ పిలుస్తున్నాం. దాన్ని వేదాంత పరిభాషలో జీవుడు అని అన్నారు. అంటే ఇక్కడ బుద్ధ జయంతి కాబట్టి బుద్ధుని కూడా మీకు కొంచెం కోట్ చేస్తున్నాను. మన భారతదేశంలో జన్మించినటువంటి మహాత్ములలో ఆయన ఒకడు. ఆయన స్మరించడం అవసరం కాబట్టి ఆయన మాటలు కూడా కొంచెం చెప్తున్నాను ఈరోజు. ఇప్పుడు గౌతమ బుద్ధుని అడిగిన ప్రశ్న ఏమిటంటే, శరీరం మరణిస్తుంది, మరణించిన తర్వాత ఎవడొకడున్నాడు, ఆ మరణించిన తర్వాత మనస్సో జీవుడో ఎవడొకడున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తాడో వాడు ఏమవుతాడని ఇది ప్రశ్న. సర్వసాధారణంగా చచ్చిపోయిన తర్వాత మనం ఏమవుతామని అనుకుంటాం, ఏమైపోతాం చనిపోయిన తర్వాత ఏమవుతాయో అంతే పైగా జనరల్గా ఈ డౌట్ని చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం ఏమో కంగారు పడిపోకలు అందరూ నిద్రట్లో ఉన్నట్టు ఉంటాం. చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనం అందరం నిద్రట్లో ఉన్నట్టు ఉంటాం. ఉంటాం చనిపోయినప్పుడు ఎలా ఉంటాం, నిద్రట్లు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం, చనిపోయిన తర్వాత ఏమవుతామని అడిగే వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఎక్కడ ఉంటున్నామని ప్రశ్న ఎవరికి రాదు. రోజు గాఢ నిద్ర డీప్ స్లీప్లో కూడా మనం ఉంటున్నాం కానీ ఎక్కడ ఉంటున్నాం మనకి అది తెలియదు. మరణానంతర జీవితంలో కూడా అక్కడే ఉంటాం. ఇప్పుడు బుద్ధుని అడిగిన ప్రశ్న ఏంటంటే మరణానంతరం ఏమవుతామని, మరణానంతరం ప్రయాణం చేసేవాడు ఎవడు అని. మరణానంతరం ప్రయాణం చేసేవాడు ఎవడు, జీవుడు. ఆ జీవుడిని విచారణ చేస్తే వాడు ఇప్పుడు కూడా నువ్వు లేడని సంగతి నీకు తెలుస్తుంది. వాడు ఇప్పుడు కూడా లేడు కానీ ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. అంటే జీవుడు మరణించిన తర్వాత ప్రయాణం చేసేవాడు ఎవడైతే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు వాడిని విచారణ కనుక చేస్తే ఇప్పుడు కూడా మరణానంతరం ప్రయాణం చేసేవాడు లేడన్న సంగతి నీకు తెలుస్తుంది. ఇది ఇక్కడ మీరు బాగా పట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు మరణించిన తర్వాత మనం వైకుంఠానికి వెళతామని, కైలాసానికి వెళతామని, స్వర్గానికి వెళతామని ఇప్పుడు పుణ్యాలు చేసేవాళ్ళందరూ అంతకే కదా. ఇదే మనం అక్కడ స్వర్గలోకంలో ఈ పని చేస్తే ఈ పుణ్యం వస్తానే, అదే ఈ పని చేస్తే వైకుంఠానికి వెళతామని, ఈ పని చేస్తే కైలాసానికి వెళతామని. ఇక్కడ రమణ మహర్షి గౌతమ బుద్ధుడు ఏం చెప్పారంటే ఆ అల్టిమేట్ ట్రూత్ కాదన్నారు. నువ్వు వెళ్ళి వైకుంఠం కానీ నువ్వు వెళ్ళి కైలాసం కానీ ఆ అల్టిమేట్ ట్రూత్ కాదన్నారు. అది కేవలము నీ మనస్సు ఎంత నిజం, వైకుంఠం కూడా అంతే నిజం. నీ మనస్సు ఎంత నిజమో కైలాసం కూడా అంతే నిజం. నీ మనస్సు ఎంత నిజమో స్వర్గం కూడా అంతే నిజం. నీ మనస్సు ఎంత నిజమో నరకం కూడా అంతే నిజం. అయితే కానీ వైకుంఠం కానీ కైలాసం కానీ స్వర్గం కానీ నరకం కానీ కుందేటి కొమ్మని చెప్పలేదు వాడు. కుందేటికి అసలు కొమ్మ ఉండదు. అంటే వ్యవహారిక సత్యాలు అవి. వైకుంఠం కానీ కైలాసం కానీ పారమార్థిక సత్యాలు మటుకు కాదు, వ్యవహారిక సత్యాలు. వ్యవహారిక సత్యం అంటే ఏంటి, నీ జీవుడు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. కానీ అల్టిమేట్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్ కాదు. అంటే ఇవన్నీ ఈ లోకాలు, ఈ జన్మలు, ఈ పునర్జన్మలు, రాబోయే జన్మలు, ఇవన్నీ కూడా మనస్సు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. అంటే ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. నీవు నీ లోకాలు అన్నీ కూడా ఉన్నది ఆ చైతన్యం తప్పించి మిగతా అన్నీ కూడా నీ మనస్సు యొక్క కల్పితాలే. మనస్సు యొక్క కల్పితాలు మనస్సు నుంచి చెప్పు ఉంటాయి. మనస్సు అణిగిపోతే మనస్సు యొక్క కల్పితాలు కూడా అణిగిపోతాయి. అది ఎలాగా అణగటం అని, ఆ మనస్సు ఎలాగా అణుగుతుందని అంటే అది ధ్యానం వల్ల. కానీ ధ్యానం కూడా నిజం కాదు, కానీ ధ్యానం చెయ్యి, అది కూడా మనస్సు యొక్క కల్పితమే. ధ్యానం వల్ల కానీ విచారణ వల్ల కానీ ఆ రెండు నువ్వు చేయలేకపోతే హోలీ కంపెనీ వల్ల కానీ, అంటే సత్పురుషులు సహవాసం కానీ, నీ హృదయంలో ఒక సత్య వస్తువు ఉంది. ఆ సత్య వస్తువుతో నువ్వు సహవాసం చేస్తే మంచిదే. దానితోటి సహవాసం చేసే ఎనర్జీ, ఆ శక్తి నీకు లేనప్పుడు బాహ్యంగా ఉన్న సత్పురుషులతో నువ్వు సహవాసం చేయడానికి ప్రయత్నం చేయి. అంటే హోలీ కంపెనీ వల్ల నీ ఎఫర్ట్ తోటి నిమిత్తం లేకుండా ఆ మనస్సు అణిగిపోతుంది అని కూడా చెబుతున్నారు. ఇక్కడ ఏ తలంపు వచ్చినప్పటికీ నేననే తలంపు లోపల ఉంది. ఇప్పుడు కోపం వచ్చింది, కోపం ఎవరికి వచ్చింది, శరీరానికి కోపం రాదు. శరీరానికి కోపం రాదు, దేనికి కోపం వస్తుంది, నేనికి వస్తుంది ఆ కోపం, నేనికే వస్తుంది కోపం. అంతేకాని శరీరానికి కోపం రాదు. అంటే నేననేది ఒక తలంపు, ఆ తలంపుకు ఇంకో తలంపు వచ్చింది. నేను అనేది ఒక తలంపు, ఆ తలంపుకు ఇంకో తలంపు ఏమొచ్చింది, కోపం అనేది తలంపు వచ్చింది. తలంపు లేకపోతే కోపం లేదు, తలంపు లేకపోతే అసూయ లేదు, తలంపు లేకపోతే కామం లేదు, తలంపు లేకపోతే కక్ష లేదు, తలంపు లేకపోతే అన్ని తలంపు వచ్చాక వస్తాయి. నీకు తలంపు వచ్చాక కోపం వస్తుంది, కానీ తలంపు లేకుండా కోపం లేదు. చనిపోవటం కూడా ఒక తలంపే. నేను చనిపోతున్నాను అని అనుకుంటాడు. ఎవరు చనిపోతారు, దేహం చనిపోతూ ఉంటుంది. కానీ వాడు మనసులో ఏమనుకుంటాడు, నేను చనిపోతున్నాను అని అనుకుంటాడు. అది కూడా తలంపే, అది కూడా నిజం కాదు, వ్యవహారిక సత్యమే, అది కూడా ఓ తలంపే. శరీరం చనిపోతా అంటే నేను చనిపోతున్నానని అది ఎందుకనుకుంటే, మనస్సు ఎందుకనుకుంటే, మనస్సు చావటం లేదు, శరీరం చనిపోతుంది కానీ నేను చనిపోతున్నానని మనస్సు అనుకుంటుంది. దాని అదే రాంగ్ ఐడెంటిఫికేషన్. దాన్ని ఏమంటారంటే రాంగ్ ఐడెంటిఫికేషన్ అంటే దేహంతో అది తాదాత్యం పొందుతుంది. ఏది? మనస్సు దేహంతో తాదాత్యం పొందుతుంది. అంటే ఈ మనస్సు దగ్గర గుణం ఏమిటంటే, భగవాన్ చెప్తా ఉంటారు, ఈ మనస్సు అనే అందానికి దేహం సరిపోలేదు, లోకం సరిపోలేదు, దేవుడు కూడా దీని అందానికి ఒకటి కావలసి వచ్చాడని. ఈ మనస్సు అనే అందానికి దేహం సరిపోలేదటండి, లోకం సరిపోలేదటండి, దేవుడు కూడా కావలసి వచ్చాడని. అంటే ఈ మనస్సు దేహం లేకుండా లోకం లేకుండా ఉండలేదు అది, అంతే కదా. ఇప్పుడు చాలామంది పుణ్యాలు చేసుకునే వాళ్ళు, యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, మోక్షాన్ని కోరుకోరు. చాలా ఎక్కువ మంది మంచి హజర్ భర్తను కోరుకుంటారు. అంటే మీరు పైకి చెప్పొద్దు, మీరు ఏదైనా మంచి మంచి పనులు చేస్తున్నారనుకోండి, ఇంకా మంచి శరీరం రావాలి, మంచి హజర్ భర్త రావాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ పొరపాటు ఉంది. మానవుడు దేహం లేకపోతే ఉండలేమనుకుంటాడు. దేహం లేకపోయినా మనం ఉండవచ్చు, దేహం లేకపోయినా మనం ఉండొచ్చు, కానీ దేహం లేకపోతే మనం ఉండలేము అనే భ్రమ వల్ల, భ్రాంతి వల్ల మంచి భర్త వస్తే కావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది భక్తులు ఉన్నారు, మనలో మోక్షం కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. మనది కూడా తప్పు కాదు, దాని విలువ మనకు తెలియక ఆ నిర్వాణ స్థితిని, బుద్ధుడు చెప్పిన నిర్వాణ స్థితిని కానీ, యేసుక్రీస్తు చెప్పిన స్వర్గరాజ్యం కానీ, మన హిందూస్ చెప్పిన మోక్షాన్ని కానీ, ఆ స్టేట్ని అది వస్తుందో రాదో వదిలేయండి. దాన్ని కనీసం అదే ఎక్స్టైన్ చేయాలి. మన గోల్ అదేనేటువంటి ఆ తీర్మానానికి వచ్చిన వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? మనకి ఎంచేపు ఏదో వైకుంఠానికి వెళ్ళాలి, కైలాసానికి వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, లేకపోతే మంచి హజర్ భర్త సంపాదించాలి, ఇంత మంచి పుణ్యం చేస్తే మంచి జన్మ వచ్చేస్తుంది అని కోరుకుంటున్నాం. దానికి కారణం ఒకటి ఉంది. ఇక్కడ ఇక్కడ పొరపాటు ఎక్కడ వస్తుందంటే, ఆ దేహం కనుక లేకపోతే మనం ఉండలేమో అని అని. ఇప్పుడు భగవాన్ చెప్తారు, నీకు గాఢ నిద్రలో దేహం కూడా ఏం లేదు, అక్కడ నువ్వు శాంతిగా ఉన్నావా అశాంతిగా ఉన్నావా అని అడుగుతున్నారు. చనిపోయిన మాట వదిలేయి నువ్వు, చనిపోయిన తర్వాత ఏమవుతావు వదిలేయి నువ్వు. ఈ నిద్ర కూడా చిన్న చావు లాంటిది. గాఢ నిద్రలో నీకు దేహం కూడా లేదు, ఆ దేహం ఏమైందో నీకు తెలియదు, దేహం కూడా ఏం లేదు, నువ్వు అప్పుడు శాంతిగా ఉన్నావా అశాంతిగా ఉన్నావా అన్నారు. శాంతిగానే ఉన్నాం, అది దేహం కూడా ఏమి లేదు, మనసు కూడా లేదు, మన ఇష్టాలు అయిష్టాలు, లైక్స్ డిస్లైక్స్ కూడా లేదు. అది అక్కడ ఎలా ఉన్నాం మనం? శాంతిగానే ఉన్నాం, అశాంతిగా లేము. మన ఎగ్జిస్టెన్స్ దేహానికే పరిమితమై ఉందనుకోవటం వల్ల, ఆ దేహం పోవటం వల్ల మనకి మన కంగారు వస్తుంది, భయం వస్తుంది, భయం కలుగుతుంది. భయం కూడా ఒక తలంపే. మనకు నిజమైన దేవుడి కంటే అబద్ధమైన దేవుడు అంటే ఎక్కువ ఇష్టం. మన హృదయంలో దేవుడు ఉన్నాడంటే మీకు ఇష్టం ఉండదు. తిరుపతిలో దేవుడు ఉన్నాడు, అరుణాచలంలో దేవుడు ఉన్నాడంటే మీరు బాగా ఇష్టపడతారు. అంటే ఇప్పుడు మన నీ హృదయంలో నేను ఉన్నానని కృష్ణుడు చెప్పాడు అనుకోండి, అది ఎవడో పట్టించుకోడు. నేను రాముడుగా ఉన్నాను, కృష్ణుడుగా ఉన్నాను, శివుడుగా ఉన్నా అంటే గుళ్ళోకి పరిగెడతాం. మొట్టమొదటి ఏమని చెప్పాడంటే, కృష్ణుడు నేను అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నానని చెప్పాడు. ఆ మాట ఎవడో పట్టించుకోడు. నేను కృష్ణుడుగా ఉన్నానని చెప్పాడు అనుకోండి, అది రైట్ అంటారు. నేను రాముడుగా ఉన్నానని చెప్పాడు అనుకోండి, అది రైటే. మరి ఇది ఎవడు చెప్పాడు? ఇది కృష్ణుడు చెప్పాడు. నా నీ అందరి హృదయాలు నేను చైతన్యంగా ఉన్నాను మాట ఎవడో పట్టించుకోడేంటి? రాముడుగా ఉన్నానని చెప్తే పట్టించుకుంటున్నాము, రాముడు దేవుడే. కృష్ణుడిగా ఉన్నాడంటే దేవుడు చెప్పింది. కానీ ముందు నేను రాముడుగా ఉన్నాను, కృష్ణుడిగా ఉన్నాను ఆయన చెప్పలేదు. ముందు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి అయింది, నేను అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, నేనే ఉన్నాను అని చెప్పాడు. అంటే మనం తలకాయల్లో వేరువేరుగా ఉన్నాం, హృదయంలో ఒకటిగానే ఉన్నాం. అంటే మనం నోరు మూసుకుని హృదయాన్ని తెరిస్తే ఈ సత్యం తెలుస్తుంది. మనం ఏం చేస్తామంటే హృదయాన్ని మూసుకుంటాం, నోరు తెరుస్తాం. నోరు మూసుకుని హృదయాన్ని తెరిచిన వాడికి ఈ సత్యం తెలుస్తుంది. అంటే నీకు అంటే భగవంతుడు మనకి నిజమైన దేవుడు ఎక్కడున్నాడంటే, మన కంట్రోలర్ ఎక్కడ? మన హృదయంలో ఉన్నాడు. మన కంట్రోలర్ తిరుపతిలోనూ అరుణాచలంలోనూ లేడు, మన కంట్రోలర్ మన హృదయంలోనూ ఉన్నాడు. అయితే మనకి దేహబుద్ధి ఉంది కాబట్టి, అంటే వెంకటేశ్వర స్వామి దేవుడు అనుకుంటున్నాం, అరుణాచలేశ్వరుడు దేవుడు అనుకుంటున్నాం, కాశీలో విశ్వేశ్వరుడు దేవుడు అనుకుంటున్నాం. అంటే ఏంటి, నీ దేహంతో నువ్వు ఏ విధంగా అయితే, నువ్వు దేహం నువ్వు కాకపోయినా దేహంతో నువ్వు ఏ విధంగా అయితే తాదాత్వ్యం పొందుతున్నావు, ఆ రాయితో కూడా దేవుడు తాదాత్వ్యం పొందుతున్నాడు. అది అల్టిమేట్ ట్రూత్ మటుకు కాదు, ఇట్ ఇస్ నాట్ ఎ ఫైనల్ ట్రూత్. అది పారమార్థిక సత్యం మటుకు కాదు, అది కేవలం వ్యవహారిక సత్యమే. మీరు ఏదో లోపల చైతన్యం ఉందంటున్నారు, అది నాకు తెలియటం లేదు. ఈ మనస్సు తెలుస్తుంది, నాకు దేహం తెలుస్తుంది. ఆ చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఈ మనస్సు దేహం ఏమైనా ఉపయోగపడతాయా ఉపయోగపడవా చెప్పండి అని, అది ప్రశ్న. లోపల చైతన్యం ఉందంటున్నారు మీరు. ఈ ఆ చైతన్యాన్ని తెలుసుకోవడం కోసం నాకు తెలిసిన ఈ మనస్సు కానీ నాకు తెలిసిన ఈ దేహం కానీ ఆ చైతన్య అనుభవం పొందడం కోసం ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగించుకోవాలని ప్రశ్న. భగవాన్ ఏమంటున్నారంటే, నీకు దేహమును అనుకున్నప్పుడు మనస్సును అనుకున్నప్పుడు వాటికి అతీతంగానే ఉన్నావు, నువ్వు చైతన్యంగానే ఉన్నావు. ఆ చైతన్యం నీకు తెలియకపోవచ్చు కానీ నువ్వు ఎలాగున్నావు, చైతన్యంగానే ఉన్నావు. తెలుసుకుంటే సుఖపడతావు, తెలియకపోతే దుఃఖం, అంతకంటే ఏమి లేదు. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం, అంతకంటే ఏమి లేదు. నువ్వు మనస్సు, నీకు మనస్సు ఉంది, నీకు దేహం ఉంది, ఆ రెండు నీకు తెలుస్తున్నాయి. ఆ రెండు నువ్వు అనుకున్నప్పుడు కూడా రెండట్లకి అతీతంగానే ఉన్నావు, నువ్వు ఆ రెండట్లకి నువ్వు అతీతంగానే ఉన్నావు. ఆ నువ్వు అనుకోవచ్చు దేహం, నువ్వు అనుకోవచ్చు మనస్సు, నువ్వు అనుకోవచ్చు, కానీ రెండట్లకి కూడా నువ్వు అతీతంగానే ఉన్నావు. నీకు దేహం ఉంది. నాకు దేహం ఉంది అనుకుంటే నీకు ఇబ్బంది లేదు, అదే నేను అనుకుంటే మటుకు నీకు బ్రహ్మానుభవానికి అడ్డు వస్తుంది అంటున్నారు. అంటే భగవాన్ చెప్తా ఉంటారు తరచుగా, నీకు డబ్బు ఉండొచ్చు కానీ డబ్బు నువ్వు అనుకోకు. భగవాన్ అంటారు నీకు డబ్బు ఉండొచ్చు కానీ డబ్బు నువ్వు అనుకోకు. నీకు అలాగే చదువు ఉండొచ్చు కానీ చదువు నువ్వు అనుకోకు. నీకు ఏదైనా మంత్రి పదం ఉండొచ్చు, ఉండొచ్చు, నీ దేహ ప్రారంభాన్ని బట్టి వస్తే రావచ్చు నీకు, కానీ ఆ పదం నువ్వు అనుకోకు. అలాగే నీకు దేహం ఉండొచ్చు, నీకు దేహం ఉండొచ్చు, నేను దేహం అనుకోవటం వేరు, నాకు ఒక దేహం ఉందనుకోవటం వేరు. నాకు దేహం ఉందనుకుంటే నీకేం ఇబ్బంది లేదు, నేనే దేహాన్ని అనుకుంటే మటుకి నీకు బ్రహ్మానుభవం కలగటం కోసం ఈ తలంపు నీకు అడ్డొస్తుంది. అంటే దేహబుద్ధి నువ్వు పెంచుకుంటూ వెడితే నువ్వు మాట్లాడే మాటలో కానీ, నువ్వు ఆలోచించే ఆలోచనలో కానీ, నువ్వు చేసే పనిలో కానీ నీ దేహబుద్ధిని పెంచుకుంటూ వెడితే నీకు బ్రహ్మానుభవం కలగటం కోసం ఈ దేహబుద్ధి తప్పనిసరిగా 70% ఆటంకమే. అది అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తాం అనుకోండి, ఆ పని ఆ దేహబుద్ధిలోంచి విడుదల పొందటానికి అది సహకరించాలి. అది యోగం, కర్మయోగం. అంటే నువ్వు చేసే కర్మని యోగంగా చెయ్యి, ఇది కృష్ణుడు చెప్పింది కర్మయోగం. అంటే నువ్వు కర్తృత్వం లేకుండా పని చేస్తే ఆ పని యోగం అవుతుంది. దేవుడు దేవుడు అంటే ఏమి లేదు, బాగా అర్థం చేసుకోండి. మనం ఏదైనా మంచి పని చేస్తాం, దానికి ఫలితం ఉంది. ఒక చెడ్డ పని చేస్తాం, ఆ చెడ్డకి ఆ ఫలితం ఉంది. ఈ పనేమో కారణం, ఆ ఫలితం కార్యం. పని ఏమిటది? కారణం. ఆ ఫలితం ఏంటి? కార్యం. ఆ కారణానికి కార్యానికి అనుసంధానం పెట్టేవాడు దేవుడు. అంటే దేవుణ్ణి కర్మ ఫల ప్రదాత అంటారు. నువ్వు చేసినటువంటి పనికి ఫలితాన్ని ఇచ్చేవాడు దేవుడు. నీ దేహబుద్ధిని ఎంతవరకు నువ్వు తగ్గించుకోగలుగుతున్నావో అంతవరకు నీకు బ్రహ్మానుభవం కలగటం కోసం అది సహాయం చేస్తుంది. దేహబుద్ధిని తగ్గించుకోవాలి. దేహబుద్ధిని తగ్గించుకోవడం ఏంటి అంటే దానికి వెళ్ళి ఫుడ్ సప్లైని కట్ చేయాలి. మీరు ఏదైనా మంచి పని చేస్తారనుకోండి, మంచి పని చేసి మీరు క్వైట్గా ఉంటారనుకోండి, మీ సంకల్పంతో, మీ కోరికతోటి, మీ సంకల్పంతో సంబంధం లేకుండా ఇతరులకు తెలిస్తే దానివల్ల నీకు నష్టం ఏమి లేదు. కానీ మనం చేసిన మంచి పని అందరికీ తెలియాలని మీరు అనుకుంటారనుకోండి, దానివల్ల పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం మట్టుకి రాదు. భగవాన్ చెప్తా ఉంటారు, నాది విడిచిపెడితే చిత్తశుద్ధి కలుగుతుంది, నేను విడిచిపెడితే జ్ఞానం కలుగుతుంది. నువ్వు దేహబుద్ధిని పెంచుకుంటాంటే సద్వస్తువు నీకు ఎంత అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ నీకు అది ఆటంకమే. అంటే నీవు, నీకు దేహం ఉంది, నీకు మనస్సు ఉంది, అంటే బ్రహ్మానుభవం పొందటం కోసం ఈ రెండాటిని ఉపయోగించుకో. ఈ రెండాటిని, నీ దేహాన్ని, నీ మనస్సుని ఉపయోగించుకో. బ్రహ్మానుభవం పొందటానికి ఉపయోగించుకో. బ్రహ్మానుభవం పొందటానికి నేను ఉపయోగించుకో అనుకో, ఎంత వేస్ట్. దేహం తెలుసు అంటున్నావు, మనసు తెలుసు అనుకుంటున్నావు. ఈ లోపలంటే చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఈ రెండింటిని ఉపయోగించుకో. ఏ రెండుని? మనస్సుని, దేహాన్ని నువ్వు ఉపయోగించుకో. ఉపయోగించుకుంటే నీకు ఇది ఎరుకులోకి వస్తుంది, చైతన్యం ఎరుకులోకి వస్తుంది. ఆత్మ అనుభవం కోసం ఎంతవరకు ఈ దేహాన్ని, ఈ మనస్సుని ఎంతవరకు ఉపయోగించుకున్నావో అంతవరకు నువ్వు జీవించినట్టుయ్యా. నీ లోపలటువంటి చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం ఈ బాడీని, మైండ్ని ఎంతవరకు నువ్వు ఉపయోగించుకున్నావో అంతవరకు అట్లా స్థానం. ఏది బాడీకి మైండ్, మీతంతా కూడా అది వేస్టే, మీతంతా వేస్టే. నేను బాగా వేదాలు అయ్యి చదువుకున్నానంటే వీడు ఈ పండితుడు, వచ్చినవాడు పండితుడు. వేదాలు అయ్యి బాగా చదువుకున్నానంటే శృతి అది బాగా చదువుకున్నాను, మరి అన్ని అధ్యయనం చేశాను, దీంట్లో వల్ల నా పాండిత్యం నాకు ఏదైనా ఆత్మసాక్షాత్కారం కలగటం కోసం ఉపయోగపడుతుందా అంటే, రమణ మహర్షి గారు మాట చెప్పారు, చదువుకున్న మూర్ఖులు చదువులేని మూర్ఖులని. అంటే నువ్వెవడో నువ్వు తెలిసే వరకు మానవుడు మూర్ఖులుగానే ఉంటాడు. వాడు ఎవడో వాడు తెలుసుకునే వరకు వాడు ప్రవర్తన, వాడి బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ అవి ఉండదు. వాడు ఎవడో వాడు తెలుసుకుంటేనే వాడి బిహేవియర్ ఇంటెలిజెంట్గా ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకుని, చదువుకున్న మూర్ఖుడు చదువులేని మూర్ఖుడు అంటే నేనెవడో నాకు తెలిసే వరకు నేను మూర్ఖుడిని. మానవుడికి వాడు ఎవడో వాడు తెలుసుకునే వరకు వాడు ఎలా ప్రవర్తిస్తాడు? మూర్ఖుడిగానే ప్రవర్తిస్తాడు. ఒకడు చదువు ఉండొచ్చు అంటే వాడికి మూర్ఖత్వంతో పాటు అదనంగా చదువు ఉంటుంది. భగవాన్ చెప్పి మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం నెలలో వస్తువులు వేసి ఎలాగైతే అలంకరించుకుంటామో నీ అహంభావం నువ్వు అలంకరించుకోవద్దు. అలా నువ్వేం పెద్ద కష్టపడిపోక్కర్లేదు. నీ అహంభావాన్ని అలంకరించుకోవటం మానే నీ హృదయంలో చైతన్యం నీకు వ్యక్తమవుతుంది, తానుగా వ్యక్తమవుతుంది. భగవాన్ చెప్పి ఏంటంటే, మన ఉద్దేశం ఏంటంటే బ్రహ్మానుభవం పొందటం కోసం, కానీ మనం చేసి పని ఏమిటి? అహంభావాన్ని అలంకరించుకుంటున్నాం. మనం అందరం పొందటానికేమో, పెర్ఫెక్షన్ పొందటానికి ప్రయత్నమే. మనం చేసే పనులన్నీ కూడా ఎంజాయ్మెంట్కి సంబంధించినవి. పేదాలు బాగా చదివాన్ని నువ్వు చెబుతున్నావు. దేవుడు వేదంలో లేడు, నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో నువ్వు అన్వేషిస్తే నీకు ఎరుగుపడతాడు. మనం శరీరం ఉండగానే మనం సాధన చేసి వాసనాక్షయం సంపాదించాలి, వాసనాక్షయం పొందాలి. అందుకని మరణానంటే మరణించిన తర్వాత మనం సాధన చేయడానికి ఇంకేం అవకాశం లేదు. ఉంటే చెడ్డ లోకాలున్నాయి, ఆ మంచి లోకాలున్నాయి, ఆ లోకల్లోకి వెళతాం. అక్కడ మనకి కర్మ, మనం అనుభవించవలసిన ఏదో అనుభవిస్తాం, మళ్ళీ ఎర్త మీదకి వస్తాం. మళ్ళీ భూమి మీదకి వచ్చి, మళ్ళీ ఈ ప్లానెట్ మీదకి వచ్చి, మళ్ళీ ఇక్కడ దేహం ధరించి సాధన చేయవలసిందే. కానీ మరణించిన తర్వాత అక్కడ వాసనాక్షయం మనకేం జరగదు. అంటే ఇప్పుడే ఇక్కడే దేహం ఉండగానే నీ కాలం వేస్ట్ చేసుకోకుండా, నీ టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడో ఎప్పుడో ఉంది అని నువ్వు అనుకునేది ఇప్పుడే ఇక్కడే ఉంది. నీ మనస్సు ఏం చేస్తుందంటే, ఆ హృదయంలోకి మనస్సు లయం కాకుండా ఉండటం కోసం, హృదయంలోకి మనస్సుని అంటే హృదయగతంగా మనస్సు ప్రయాణం చేయకుండా ఉండటం కోసం ఏదో కల్పిస్తుంది నీకు. ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనిపిస్తుందని నీకు. అలా నీ మనస్సు యొక్క కల్పన. కానీ ఎక్కడో అనుకున్నది ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. ఎప్పుడో వస్తుంది అనుకుని ఇప్పుడే వస్తుంది. నీ మనస్సును కొంచెం హృదయగతంగా అంటే హృదయం వైపుకి ప్రయాణం చేయించగలిగితే. అదే ఆచార్యులు వారు ఏం చెప్తారు, నీ మనస్సుని వెనక్కి పంపు, నీ మనస్సుని అప్పుడు లోపలున్న చైతన్యం ఎదురకు వస్తుంది. నీ మనస్సుని వెనక్కి పంపు, లోపలున్న చైతన్యం ఎదురకు వస్తుంది. ఎదురకు వచ్చి మనస్సుని ఆ చైతన్యం స్వాలో చేస్తుంది. స్వాలో చేసి అప్పుడు చైతన్యం ఒకటి మాత్రమే నీకు నిగురుతుంది, అదే నేనుగా నిగురుతుంది, అదే నిర్వాణ స్థితి. అది నీవే. నువ్వు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావు అది ఎవరు, అది నీవే. మనం పని చేసేటప్పుడు ఎలా చేస్తామంటే, ఫలితం కోసం పనిచేస్తాం. ఫలితం అంటే కోరిక పెట్టుకుని పనిచేస్తాం. మనం పనిచేసినప్పుడు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం ఏం చేస్తాం అంటే ఎంజాయ్ చేస్తాం. వచ్చిన ఫలితాన్ని మనం ఏం చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసినప్పుడు నీకు వాసన పడదు. నువ్వు ఎంజాయ్ చేయకపోతే వాసన పడదు. నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు నీకేం పడుతుంది, వాసన పడుతుంది. వాసనలోంచి మళ్ళీ ఏమొస్తుంది, తలంపు వస్తుంది. వాసనలోంచి ఏమొస్తుంది, తలంపు వస్తుంది. తలంపులోంచి మాట వస్తుంది, పని వస్తుంది. తలంపు లేకుండా మాట రాదు, తలంపు లేకుండా పని చేయు. మనం ముందు తలంపు వచ్చాక మాట్లాడతాం, తలంపు వచ్చాక పని చేస్తాం. తలంపు ఏమో వాసనలోంచి వస్తుంది. వాసన ఎందులోంచి వస్తుంది, నువ్వు చేసిన ఇటువంటి దేహంలో, నువ్వు పూర్వం నువ్వు చేసినటువంటి దేహాల్లో ఇటువంటి దేహాలు అనేక మార్చుకుంటూ వస్తున్నావు. ఆ దేహంలో ఏదో కోరికతోటి నువ్వు పని చేసావు. ఆ పని చేసినప్పుడు ఆ ఫలితాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు. పని చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఎంజాయ్ చేసినప్పుడు ఇంకేమొస్తుంది, వాసన పడుతుంది. అంటే వాసనలోంచి తలంపు వస్తుంది, తలంపులోంచి మళ్ళీ నువ్వు పని చేస్తావు. పని వల్ల మళ్ళీ ఏమొస్తుంది, నీకు ఫలం వస్తుంది. పని చేస్తే ఏమొస్తుంది, ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని మళ్ళీ నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎంజాయ్ చేస్తావు. మళ్ళీ ఎంజాయ్ చేసినప్పుడు ఏమొస్తుంది, నువ్వు ఏమొస్తుంది, నీకు అక్కడ వాసన పడుతుంది. ఇది ఒక చక్రం, దీన్నే కర్మచక్రం అంటారు. ఈ కర్మచక్రంలోంచి విడుదల పొందాలంటే ఈశ్వర అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా, నీ స్వప్రయత్నం లేకుండా నువ్వు బయటపడ్డావు. ఇదే కర్మచక్రం. మనిషి ఈ చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు. అంటే వాడు ప్రారంభాన్ని అనుసరించి మంచి జన్మలు రావచ్చు, చెడు జన్మలు రావచ్చు, మంచి లోకాలు రావచ్చు, చెడు లోకాలు రావచ్చు, అది వేరే విషయం. కానీ ఇది కర్మచక్రం. ఈ కర్మచక్రంలోంచి బయటపడాలంటే డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా వాడు బయటపడలేడు. మనం దేవుడు దేవుడు అనుకుంటున్నాం చూడండి, లేకపోతే చైతన్యం చైతన్యం అనుకుంటున్నాం చూడండి, దానికి సంబంధించిన ఇంటర్ఫీరెన్స్ అది లేకుండా, అది ఇంటర్ఫీర్ అవ్వకపోతే, దాని ఇంటర్ఫీరెన్స్ లేకుండా, అంటే మనం చేసేది కృషి, ఆయన ఇచ్చేది కృప, మనం చేసేది కృషి, భగవంతుడు ఇచ్చేది కృప, అంటే ఆయన కృప లేకుండా మటుకు ఈ చక్రం నుంచి మనం విడుదల పొందలేము. వేదం బాగా చదివాను అంటున్నావు కదా, నేను బాగా చదువుకున్నాను, నేను బాగా చదువుకున్నాను అంటున్నావు కదా, అది కూడా ఒక వాసన కూర్చుంటుంది, నీకు అర్థమవుతుంది, అది కూడా నీకు వాసన కూర్చుంటుంది. అదే శాస్త్ర వాసన, లోక వాసన, దేహవాసన, ఈ మూడు వాసనలోనే అత్యంత బలీయమైనది దేహవాసన. లోకవాసన కంటే, శాస్త్రవాసన కంటే అత్యంత బలీయమైనది ఆ దేహవాసన. అంటే ఎవడు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, అది వైష్ణవ సాంప్రదాయమో లేక అద్వైత సాంప్రదాయమో లేక ద్వైతమో ఏదో ఒకటి, ఈ మతమో ఏదో ఒకటి, నువ్వు ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా దేహవాసన, దేహబుద్ధి నశించకుండా నీకు ఆత్మబుద్ధి కలగదు. అంటే నువ్వు మార్గం, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా నీ దేహబుద్ధి నశించాలి. అంటే సాధన యొక్క ప్రయోజనం దేహబుద్ధి నశింపజేయటానికి. దేహబుద్ధి, ఆ దేహబుద్ధి నశించిన మరుక్షణంలో నీకేం కలుగుతుంది? ఆత్మబుద్ధి కలుగుతుంది. పునర్జన్మ హేతువులన్నీ ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. అంటే మనస్సు ఎప్పుడైతే కరిగిపోయిందో, పునర్జన్మ హేతువులన్నీ మనస్సులో ఉన్నాయి కాబట్టి దాని హృదయంలో ఉండగలిగితే మనసు కూడా కరిగిపోతుంది. ఇప్పుడు కంగారు పడక్కర్లేదు, నువ్వు మనసు పోతే నేను పోతానని నువ్వు అనుకోక్కర్లేదు. మనసు పోతే నేను పోతానని నీకు భయం వేస్తాను, మనసు పోతే నువ్వు పోవు, నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. అంటే మనస్సు ఎప్పుడైతే ఎక్కడైతే నశించిందో అక్కడ చైతన్యం నీకు నేనుగా వ్యక్తమవుతుంది. మనస్సు నశించటం వల్ల నువ్వు పోవు, నువ్వు ఎవరో నీకు అది తెలియబడుతుంది. ఇది ఇక్కడ సత్యం. ఇంచేత ఈ అహంభావన పోగొట్టుకోవడానికి మనిషి ఇష్టపడ్డు. మన అహంభావన కూడా ఏం చెబుతుందంటే, నువ్వు నా గొడవలోకి రాకు, నువ్వు జపం చేసుకో, యజ్ఞం చేసుకో, యాగం చేసుకో, ధ్యానం చేసుకో, పూజ చేసుకో, నీకు అర్థమవుతుంది, నీళ్ళు కట్టించు, నీళ్ళు తవ్వుకో, అన్ని చేసుకో, పుణ్యాలు అయ్యి బాగా చేసుకో, కానీ నా జోలికి రావద్దని చెబుతుంది. ఎందుకు అలా వద్ద, అలా ఎందుకు చెప్తుంది చెప్పండి? నీకు జపం చేసుకోమంటే జపం చేసుకోమని చెబుతుంది, నీకు చేసి పెడతాను చేసుకో అని చెబుతుంది. తెల్లవారుజాము 4 గంటలకు లేవు, నువ్వు బాగా జపం చేసుకో అని చెబుతుంది. పునః మంచి మంచి లోకాలు రావడానికి యజ్ఞాలు యాగాలు అవి చేసుకో, నువ్వు బాగా చేసుకో, సత్తరుడు కట్టించు, నిధులు తగ్గించు, నీకు బాగా పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వస్తే ఎంజాయ్ చేయించాం పుణ్యాన్ని, అన్నీ చేసుకో, నీకు అన్నీ చేసి పెడతాను కానీ నా జోలికి రావద్దని చెబుతుంది. ఏం చేత అలా చేస్తుంది చెప్పండి? నన్ను మటుకు నువ్వు విచారణ చేయకు, నీకు కావాల్సిన పనులనే నేను చేసి పెడతాను. నన్ను మటుకు నీకు పుణ్యం కావాలంటే పుణ్యం సంపాదించి పెడతాను, నువ్వు వైకుంఠానికి వెళ్ళాలంటే వైకుంఠానికి వెళ్ళి పనులన్నీ చేసి పెడతాను, నీకు అన్ని శుభ్రంగా నీకు చేసి పెడతాను. నన్ను మినహాయించే, నువ్వు నన్ను మటుకు మినహాయించు, నా జోలికి మటుకి రాకు అని చెబుతుంది. ఎందుకు చెబుతుంది చెప్పమంటారు? దాన్ని ప్రశ్నించడానికి అది ఇష్టం ఉండదు. ఇంకా దాన్ని ప్రశ్నిస్తే దాని ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతుంది. అయితే తను తను నాశనం చేసుకోవడానికి అది ఇష్టపడదు. అహంభావన తను తను నాశనం చేసుకోవడానికి అది ఇష్టపడదు. దాన్ని ప్రశ్నించే బుద్ధి కలుగుతుందంటే మనకు ఈశ్వరు అనుగ్రహం లేకుండా కలగదు. మన సబ్జెక్ట్ బాగా శ్రవణం చేయాలి. అంటే మన దుఃఖానికి ఏది కారణమో ముందు మనకు తెలియాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం భగవంతుని మీద వరం కోరతాం, వరం కోరితే ఆయన ఏమంటాడైనా ఇచ్చానంటాడు, ఇస్తాడు, ఇస్తే కానీ మనం ఏం చేస్తాం? దాన్ని అనుభవిస్తాం. అనుభవించినప్పుడు అది పోదు, అనుభవిస్తే పర్వాలేదు. అనుభవించినప్పుడు ఏం చేస్తుందంటే, అనుభవంలో భగవంతుని ఇచ్చిన వరాన్ని మనం అనుభవించినప్పుడు ఆ పుణ్య ఫలితం అది ఎలాగో ఖర్చు అయిపోతుంది. ఆ అనుభవించినప్పుడు అది కొత్త వాసన మిగిలిచి మరీ అడుగుతుంది. మళ్ళీ వాసన దేనికి కారణం అవుతుంది? పునర్జన్మకు కారణం అవుతుంది. భగవాన్ ఏం చెబుతున్నారంటే, నీకు అన్ని ఉండొచ్చు, ఇబ్బంది లేదు, నీకు తెలివితేటలు కూడా ఉండొచ్చు, డిస్క్రిమినేషన్ ఉండొచ్చు, నీకు తెలివి ఉండొచ్చు. అంటే నీ తెలివి నీ సద్వినియోగం చేసుకో, నీ తెలివి చేత నీ హృదయంలో సద్వస్తువుని తెలుసుకోవడం, నీ తెలివిని ఉపయోగించుకో. అంటే నీకు తెలివి ఉండొచ్చు, ఆ తెలివి నీ సద్వినియోగం చేసుకో. అలాగే నీకు ధనం ఉండొచ్చు, దాన్ని సద్వినియోగం చేసుకో. అయితే అలాగే నీకు చదువు ఉండొచ్చు, దాన్ని సద్వినియోగం చేసుకో. కానీ వాటి వల్ల నీకు సద్వినియోగం కాకపోతే అవి ఉన్నా నీకు ప్రయోజనం లేదు. అంటే దానికి ఉదాహరణ ఒక మాట చెప్పారు భగవాను. నువ్వు ఏసీ దగ్గర పడుకున్నావు అనుకో, తల కింద టిక్కే ఉందనుకో, మరి ఆ మంచం మీద పరుపు ఉందనుకో, నువ్వు నిద్రపోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయనుకో, అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ నీకు నిద్ర పట్టడం లేదనుకో. నాకు నిద్ర పట్టకపోయినా పర్వాలేదు, సదుపాయాలన్నీ బాగున్నాయి, ఏసీ గదిలో ఉన్నానని ఎవడైనా అనుకుంటాడా అన్నారు. అంతే కదా, ఇవన్నీ కంఫర్ట్స్, ఇవన్నీ నిద్ర బాగా పట్టడానికి ఉపయోగించుకుంటున్నావు. వీటి వల్ల నిద్ర పట్టకపోతే ఇవన్నీ ఉన్నా నాకు సరిపోతాయి, నాకు నిద్ర పట్టకపోతే ఇబ్బంది ఏం లేదని ఏ మనిషి అనుకోడు. అదేవిధంగా నీకు నీకున్న సదుపు ఇవన్నీ కూడా నిద్ర పట్టడానికి ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నావో, నీవు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలను మోక్షానుభవం పొందడం కోసం ఉపయోగించుకో. ఈ భగవంతుడు ఏదైతే అవకాశాలు ఇచ్చాడో అవకాశాలన్నీ కూడా నువ్వు భగవదానుభవం పొందడం కోసం ఉపయోగించుకో, అంటే సద్వినియోగం చేసుకో. వైరాగ్యము అభ్యాసం ఈ రెండాటి గురించి గీతలో రిపీటెడ్గా చెప్పారు. అంటే వైరాగ్యం ఏం పనిచేస్తున్నట, మనస్సు బాహ్య విషయాల్లోకి వెళ్లకుండా ఆపిచేస్తుంది వైరాగ్యం. అభ్యాసం ఏం చేస్తుంది, నీ మనస్సు బాహ్య విషయాల్లోకి వాలకుండా వైరాగ్యం నీకు సహకరిస్తే, అభ్యాసం ఏం చేస్తుందంటే హృదయాభిముఖంగా నీ మనస్సు ప్రయాణం చేయటం కోసం అభ్యాసం సహకరిస్తాం. అది వైరాగ్యం చేసే పని, ఇది అభ్యాసం చేసే పని. అంటే వైరాగ్యం వల్ల అభ్యాసం వల్ల నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు గోచరం అవుతుంది. ఈ ప్రపంచంలోకి నువ్వు ప్రపంచం నిజమనుకున్నంత కాలం ప్రపంచంలోకి అలా మనస్సు విజృంభిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ధ్యానం చేయడానికి కూర్చుంటాం, ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు నువ్వు మనస్సును బలవంతంగా అక్కడ ఆపి చేసి ఉంచుతావు. మళ్ళీ మీరు ధ్యానం చేసి గదిలోంచి బయటకు వచ్చేసారనుకోండి, మీ మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. కారణం ఏంటి చెప్పండి, ఇదంతా నిజంలాగా నీకు కనిపిస్తుంది కాబట్టి. మీ మనస్సును వదిలేయండి అలాగా, ఏమి చేయకుండానా, అంటే ఎప్పుడు బాహ్యముఖానికి అది వచ్చేస్తుంది. కారణం ఏంటి, నీకు ఇంత నిజంలాగా కనిపిస్తుంది, నిజంలాగా కనిపిస్తుంది కాబట్టి అది బయటకు వచ్చి వాళ్ళిపోతుంది. అంటే వైరాగ్యం ఉంటేనే కానీ వాళ్ళటం మానదు. అది ధ్యానం చేయటం వల్ల, ఈ విచారణ చేయటం వల్ల నీకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వస్తుంది, బాగా మైండ్ కాన్సన్ట్రేట్ అవుతుంది, మైండ్ సెటిల్ అవుతుంది, అంటే సూక్ష్మ దృష్టి కలుగుతుంది. మనం ఏదైనా బాహ్య విషయాలు గ్రహించడానికి కూడా స్థూల దృష్టి ఉన్నవాడు కంటే సూక్ష్మ దృష్టి ఉన్నవాడు బాగా గ్రహించగలడు. స్థూల దృష్టి ఉన్నవాడు విషయాన్ని బాగా గ్రాస్ చేయలేడు, శబ్దాన్ని బాగా గ్రాస్ చేయలేడు, సూక్ష్మ దృష్టి ఉన్నవాడు బాగా గ్రాస్ చేస్తాడు. ఈ మెడిటేషన్, ఈ కాన్సన్ట్రేషను, లేకపోతే ఎంక్వైరీ ఈ మైండ్ సెటిల్ చేస్తుంది, అంటే సూక్ష్మాతి సూక్ష్మం చేస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన మనస్సు, బాగా పవిత్రమైన మనస్సే హృదయాభిముఖంగా ప్రయాణం చేయగలదు. స్థూల దృష్టి ఉన్నవాడు హృదయాభిముఖంగా ప్రయాణం చేయలేడు, సూక్ష్మ దృష్టి ఉన్నవాడు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తాడు. అది శబ్దాన్ని కూడా ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి, ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడానికి స్థూల దృష్టి ఉన్నవాడు కంటే సూక్ష్మ దృష్టి ఉన్నవాడు ఉన్నది ఉన్నట్టుగా అందులోని నిజాన్ని గ్రహించగలడు. స్థూల బుద్ధి ఉన్నవాడు గ్రహించలేడు, సూక్ష్మ బుద్ధి ఉన్నవాడు గ్రహించినట్టు స్థూల బుద్ధి ఉన్నవాడు గ్రహించలేడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు ఎఫర్ట్లెస్గా గాఢ నిద్రలో ఎడుతున్నావు. ఈ మైండ్ ఎఫర్ట్లెస్గా గాఢ నిద్రలో ఉండి, నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళేప్పుడు దాని సోర్సులోకి అది ఎడతాను. ఇప్పుడు నువ్వు ఎఫర్ట్గా దాని సోర్సులోకి, జోకింగ్ స్టేట్లో ఎఫర్ట్ చేసి దాని సోర్సులోకి నువ్వు దాన్ని పంపించగలగటమే సాధన యొక్క ప్రయోజనం, అదే సాధన. ఆ సాయి కేవలం నీ తెలివితేటల వల్ల జరగదు. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, నేకి ఎఫర్ట్. నువ్వు చేయగలిగిందేదో నువ్వు చెయ్యి, నువ్వు చేయగలిగిందేదో నువ్వు చెయ్యి. నువ్వు ప్రయత్నం చేస్తుంటే నువ్వు చేస్తున్న ప్రయత్నమే అనుగ్రహంగా మారుతూ ఉంటుంది. అది భగవాన్ చెప్తూ ఉంటారు, సాధన చేసేది ఎవడు కదండి, సాధన ఎవడు చేస్తాడు, ఆత్మకేమి సాధన అక్కర్లేదు. దేహానికి దేహం సాధన చేయి, ఇది ముద్దబ్బాయి, ఇది ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది. అసలు లోపల ఉన్న చైతన్యానికి ధ్యానమే అక్కర్లేదు, దానికి అంటే ద్వితీయం దానికి లేనే లేదు. దానికంటే వేడిగా ఏం లేదు దానికి, చైతన్యానికి దానికి కూడా ధ్యానం అక్కర్లేదు, ఇంకా బాడీకి అక్కర్లేదు. ధ్యానం చేసేది ఎవరు, ఇంకా మనస్సే చేస్తుంది. నీకు అడ్డొచ్చేది ఎవరు, మైండే. నీకు సాధన చేసేది ఎవరు, మైండ్. అయితే ఇక్కడ మనం గ్రహించాలి, అసలు ఎవడైతే సాధన చేస్తున్నాడో ఆ సాధకుడే మన అనుభవానికి రాకుండా అడ్డుపడుతున్నాడనే సంగతి ముందు మనకు అసలు ముందు అది గ్రహించాలి. ఇది మీరు గ్రహించవలసింది, మనలో ఎవడైతే సాధన చేస్తున్నాడో, మనలో ఎవడైతే ఉండి సాధన చేస్తున్నాడో, మనలో ఎవడైతే ఉండి ధ్యానం చేస్తున్నాడో, వాడే రియలైజేషన్కి అడ్డు వస్తున్నాడనే విషయం ముందు మనం గ్రహించాలి. సొమ్మ ఊరు బాగా ఉన్నారు, ఓనోరు మూసుకు ఊరుకు ఓవరకు ఉండను, ఓరకు ఉండవయ్యా, ఓరకు ఉండు, సొమ్మ ఊరు ఓరకు ఉండు, వైట్గా ఉండు. నేను సాధన చేసేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను ప్రతిభడు అంటాడు. అందరూ గజేతగాళ్లే. సరే ఏదటం మొదలు పెట్టమని అరటం ఎవడో గజం కదలటం లేదట. భగవాన్ అనరటండి మేమందరం గజేతగాళ్ళే అని అరటం వచ్చిన వాళ్ళు. సరే ఏదటం మొదలు పెట్టండి అని అరటం చేరే నీటిలో దిగేది ఎవడో గజం కదలటం లేదట. నువ్వు ధ్యానం చేసి చేస్తున్నావు అయితే జపం చేసావు ధ్యానం చేసావు ముందంత రవ్వంత చింతాకంటాన్ని హృదయాభిముఖంగా వెళ్ళావు. నువ్వు జపం చేస్తున్నావు బాగానే ధ్యానం చేస్తున్నావు విచారణ చేస్తున్నావు ఇదంతా ఎవరు చేస్తున్నారు మైండే చేస్తాం. ఇవన్నీ చేసి దాన్ని ఎంతవరకు చంపుకుంటాం దాన్ని అడ్డొచ్చింది అదే కదా. మనస్సే ధ్యానం చేస్తుంది విచారణ చేసేది మనస్సే. చైతన్యానికి విచారణ అక్కర్లేదు ధ్యానం అక్కర్లేదు. నువ్వు మనస్సుతోడు ధ్యానం చేసి మనస్సుతోడు జపం చేసి మనస్సుతోడు విచారణ చేసి దేని అడుగుతూ దాన్నే విచారణ చేసి నువ్వే చావంటున్నావు దాన్ని విచారణ ఎందుకు. మన విచారణ ప్రయోజనం ఏంటి? మనసును చంపడానికే. చేసేది ఎవరు? దానితో. ధ్యానం దేనితో చేస్తున్నాం? మనస్సుతోడే చేస్తున్నాం. మరి దేన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం? దాన్ని చంపడానికే ప్రయత్నం చేస్తున్నాం. అదే ఉంటుంది, అదే అది కనిపెట్టేస్తుంది. ధ్యానం చేసి మనం చంపడానికే చూస్తున్నారు వీళ్ళు, విచారణ చేసి మనం చంపడానికే చూస్తున్నారు అని చెప్పి మనం నటిందాం చేయొద్దు అనుకుంటాం. అది ఇంకా నిద్రపోయేవాడిని లేవగొట్టడం కానీ నటించేవాడిని ఏమైనా లేవగొట్టలేం. నిద్రపోయినట్టు నటించేవాడిని మనం లేపలేం, నిద్రపోయేవాడిని లేపగలం. అంటే మైండ్ ఏం చేస్తారంటే పెటెన్షన్ నటిస్తాం కదా. మీరే చేయండి, మీరు ఎవరైనా ధ్యానం చేసేవాళ్ళు అలవాటు ఉంటే ధ్యానం చేయండి. మెడిటేషన్ మంచిదే కానీ మీరు ఎంతసేపు మీకు మెడిటేషన్ కుదురుతుందో చూడండి. అసలు ఒక గంట కూర్చున్నారనుకోండి కరెక్ట్గా ఎన్ని నిమిషాలు మీకు మెడిటేషన్ కుదురుతుందో చూడండి. ఎంచదంటే దాన్ని చంపుతున్నాం అన్న సంగతి అది గ్రహించేసింది. గ్రహించేసేది ఏంటంటే చేసినట్టు మనం చేయమని అడుగుతుంటే చేసినట్టు నటిస్తాం. అది ఇది ఫండమెంటల్గా ఈ విషయం మనకు అర్థం కావాలి. ఏదంటే నీ లోపల ఉండి ఎవరైతే సాధన చేస్తున్నాడో వాడే నీకు అద్దన్న సంగతి నీకు తెలియాలి. సాధన చేసి సాధకుండా నశింపజేయాలి. మనస్సుని ఏమని అడుగుతున్నాం? మనస్సుని అడుగుతున్నాం నీ మూలాన్ని నువ్వే పట్టుకోమని. మనసుని ఏమని అడుగుతున్నావు? నీ మూలాన్ని నువ్వే పట్టుకోమని. అది దాన్ని అడుగుతున్నావు, అది పట్టుకుంటానని చెప్పి నటిస్తాను పట్టుకోదు. అయితే ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే నేను మోసం చేసేస్తుంది కదా. యుయర్ ది ట్రూత్, యుయర్ బ్రహ్మన్, యుయర్ బ్రహ్మం. ఇది నీ గొడవ వదిలే, దీన్ని నేను మోసం చేసేస్తాను. యుయర్ ది ట్రూత్, ఆ సత్యం. ఏ సత్యాన్ని అయితే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు ఆ సత్యము నీవే. యుయర్ ది ట్రూత్, యుయర్ బ్రహ్మం. దీని గొడవ వదిలే, దీని గొడవ దాని ప్రేరణ వదిలే. దాని ప్రేరణ అది నేను నన్ను అనుకుంటున్నావు కదా, అది నేను అనుకోవటం మానే. దాని అంచులు అది వాడిపోయి రాలిపోతుంది. యుయర్ ది ట్రూత్. మీ ఇంట్లో ఎవడైనా దొంగతనం చేశాడనుకోండి, ఆ దొంగతనం ఎవడైతే మీ ఇంట్లో దొంగతనం చేశాడో వాడినే వెళ్ళి ఎవడో మా ఇంట్లో ఎవడో దొంగతనం చేశాడు కొంచెం పట్టుకోండి మీరు అడుగుతారనుకోండి వాడిని, వాడు ఏమంటాడటండి? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినని చెప్తే పర్లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినని చెప్పడట్లేదు. వాడు ఏం చేస్తాడు? నేను దొంగతనం చేశానని చెప్పడట్లండి. మీరేం కంగారు పడకండి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి, నా దొంగ ఉండేదో నేను పట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను, నేను చూసుకుంటాను అయినా కూడా మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటాడు. అది దొంగోడు పట్టుకోడు, ఏం చేత? వాడే దొంగోడు. ఈ మనసు చేసే గొడవలు అలా ఉన్నాయండి. వాడు పోలీ కనీసం పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళమన్నాడు. ఇంకే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అది పట్టుబడతాడో అని అడుగు భయం. వాడు ఏమంటాడండి? మీరు పోలీస్ స్టేషన్ కలిగి అక్కడికి వెళ్ళొద్దు, మీరు మాట్లాడు ఊరుకోండి, ఆ దొంగని ఎవడైనా పట్టిస్తానని చెబుతాడు. ఆడి మాటలు మనం నమ్మాం అనుకోండి, ఆ దొంగని ఆడు పట్టిస్తాడా? ఆడు పట్టేవాడు. మనం వెళ్ళి అడుగుతాం అనుకోండి, ఏమని అడిగితే ఏమైనా దొంగోడు ఇంకా దొరకలేదు అని కంగారు పడకుండా నేను ప్రయత్నం చేస్తున్నానంటాడు. మనం చేసే సాధనలన్నీ అలాగే. నువ్వెవరు? యుయర్ ది ట్రూత్. నువ్వెవరు? నువ్వు బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే. నువ్వు దేవునితో ఐడెంటిఫై ఎదురు, నీ హృదయం ఉంటుండే దేవునితో ఐడెంటిఫై అవ్వు. నువ్వు దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని చేసిపోయా, దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకుని పనిచేయి. నువ్వు దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని ఇప్పుడు పని చేస్తున్నావు, దేవుని కేంద్రంగా పెట్టుకుని నువ్వు పనిచేయి. ఇప్పుడు నేను మనస్సును నేను, మనస్సును నేను, దేహాన్ని నేను అనుకుంటే ఎన్నిసార్లు అనుకున్నావు? కాదు కాబట్టి అవ్వు. నువ్వు కాదు మనస్సును ఎన్నిసార్లు అనుకున్నావు కాదు కాబట్టి నువ్వు అవ్వు. మనస్సు ఇలా అనుకునే బదులు లోపల చైతన్యంతో నువ్వు తాదార్చ్యం పొందితే దీని అంతా ఇది శనగిలిపోతుంది, దీని ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసే పనులు ఎలా ఉన్నాయో భగవాన్ ఇక్కడ చెబుతున్నారు. ఇప్పుడు మన ఉద్దేశం ఏమో హాల్ అంతా ఆరబెట్టాలని, కానీ చేసే పని ఏంటి? 100 బిందులు నీళ్లు తీసుకొచ్చి దీన్ని తడపడం. ఇది ఆరుతుందేంటి? అసలు ఆరదు. అంటే దీన్ని ఏంటి? నువ్వు అస్తమాన్ దేన్ని పోగొట్టుకోవాలో దాన్నే జ్ఞాపకం పెట్టుకుంటున్నావు, ఎలా పోతున్నారు? అది నువ్వు దేన్ని పోగొట్టుకోవాలో దేంట్లోంచి విడుదల పొందాలో అస్తమాన్ దాన్ని రిమెంబరెన్స్ లో తెచ్చుకుంటున్నావు. ఇంకా అది ఎలా పోతుంది, అది ఎలా పోద్దు అని ఫుడ్ సప్లై పెరిగిపోతుంది. నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం, అలాగే శరణాగతి మార్గం వల్ల కూడా ఈ మనస్సు నశిస్తుంది. ఒకసారి మనం అనుకున్న పనులు నెరవేరిపోతాయి, నెరవేరినప్పుడు మనం తెలియగల వాళ్ళే బాగానే ప్రయత్నం చేసామనుకుంటాం. మీకు అర్థమవుతుందండి అది. కానీ భగవంతుడి సంకల్పం మన సంకల్పం కలిసినప్పుడు అది అవుతుంది. భగవంతుడి సంకల్పం వేరు మన సంకల్పం వేరైనప్పుడు భగవంతుడి సంకల్పం నెరవేరుతుంది కానీ మన సంకల్పం నెరవేరు. తర్వాత ఇంకోటి, మీకు ఎవరికైనా జయం కలిగింది అనుకోండి, మీరు ఏదైనా ఎవరైనా ఎలక్షన్ మీద నిలబడ్డారనుకోండి, మీరు ఎలక్షన్ నిలబెడితే మీకు జయం కలిగింది అనుకోండి, మీకు జయం కలిగితే ఏమనుకుంటారు, నేను బాగా ఎలక్షన్లో ఖర్చు పెట్టాను, బాగా క్యాన్వాస్ చేశాను, నెగ్ చేశాను అనుకుంటారు. అది అబద్ధం అంటున్నారు భగవాన్. నీ ఎంత ఖర్చు పెట్టావో నీ ఇతర క్యాండిడేట్స్ కూడా అంతే ఖర్చు పెట్టారు, నువ్వు ఎంత క్యాన్వాస్ చేసావు ఇతర క్యాండిడేట్స్ కూడా అంతే ఖర్చు పెట్టారు. ఆ పదవి నీ కర్మ ఫలం. అది నీకు పదవి వచ్చి యోగం ఉన్నప్పుడు ఈశ్వరుడు కర్మఫలంగా నీకు ఇస్తాడు. కానీ నువ్వేమనుకుంటావు అంటే నా తెలియచేట వల్ల ఆ పదవి సంపాదించేసావు అనుకుంటున్నా, అది నూటికి నూరు పడ అసత్యం అన్నాడు. నీకు ఏదైనా పదవి వచ్చిందనుక అది కర్మఫలంగా నీకు ఇస్తాడు. అందుకని నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు ఇతర క్యాండిడేట్స్కి ఖర్చు పెట్టారు, నీకున్న తెలివితేటలు ఇతర క్యాండిడేట్స్కి తెలివితేటలు ఉన్నాయి, నీకు ప్రచారకులు ఉన్నారు, వాళ్ళకి ప్రచారకులు ఉన్నారు, నువ్వు చేసిన ప్రయత్నం వాళ్ళు చేశారు, మరి వాళ్ళకి ఎందుకు రాలేదు. భగవంతుడు ఏం చేస్తారంటే జయం అనేది, జయం వచ్చినా అపజయం వచ్చినా అది కర్మఫలం. నీ తెలివితేటల వల్ల రాలేదు కానీ వచ్చిందని నువ్వు అనుకుంటావు, అదే కర్తృత్వ బుద్ధి. నీ కర్తృత్వ బుద్ధి వల్ల ఇది నా వల్ల వచ్చేసిందని నువ్వు అనుకుంటున్నావు. రమణ మహర్షి గారు నువ్వు చిక్కు ప్రశ్న అడిగారు, చాలా కాంప్లికేటెడ్ ప్రశ్న, మనం సమాధానం చెప్పడం కష్టం. ఏమంటే దేహం నేను కాదని ఉపనిషత్తుల్లో చెబుతున్నారు కదా, మరి నేను కాదన్నప్పుడు నేను కానిత్తిగా ఉండాలి, కానీ దేహం నేననే భావం నాకు ఎందుకు కలగగల అన్నారు. బాగుందండి ప్రశ్న. అంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు పూర్వజన్మల్లో పుణ్యం చేసినా పాపం చేసినా దేహం నేననుకునే చేసావు. పుణ్యం చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు, దేహం నేననుకునే నువ్వు చేసావు. మళ్ళీ ఆ ఫలితం నీకు నీ చేత అనుభవింపజేయటం కోసం ఈ దేహ బుద్ధిని కలగజేశాడు. అంటే దేహం నేననుకునే బుద్ధి లేకపోతే ఆ ఫలితం నీకు అనుభవంలోకి రాదు, ఆ ఫలితం నీకు అనుభవంలోకి రావటం కోసం నీకు దేహ బుద్ధి కల్పించాడు, కానీ అది నిజం కాదన్నారు. దేహం నీకు కాకపోయినా దేహం నీకు కలిగి నీకు దేహం నువ్వు అనుకునే బుద్ధి నీకు ఎందుకు కలిగిందంటే నీ కర్మానుభవం, అది నువ్వు చేసిన కర్మ నీకు అనుభవంలోకి తీసుకురావడం కోసం నీకు ఆ దేహ బుద్ధి కలగజేశాడు. విచారణ చేస్తే పోతుంది దేహాన్ని, ప్రారంభాన్ని వదిలేసి నీ వచ్చిన పని నువ్వు చూసుకో. అంటే భగవాన్ ఏం చెప్పారంటే, మనిషి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్ళే వరకు ఏ గంటలో ఏ క్షణంలో ఆ శవం ఎక్కడ ఉండాలో ఆ శవాలు, ఇది బొమ్మలే. కానీ ఈ బొమ్మలు మాంసంతో తయారు చేశారంటారు భగవాన్. అంటే మెడ్రాసులో సినిమా చేస్తారు, కాకినాడలో ఆడతారు, కానీ కాకినాడలో మన సినిమా మార్చడం కుదరదు, ఇంచేత తీయటం అయిపోయింది మెడ్రాసులో. అదేవిధంగా నీ తల్లి గర్భంలో నీ శరీరం తయారయ్యేటప్పుడు నీ సినిమా అంతా తయారైపోయింది, నీ ఏ రోజున ఎక్కడ ఉండాలో ఏ రోజున నువ్వు శ్మశానానికి వెళ్ళాలో అంతా నిర్ణయింపబడి ఉంది. ఇప్పుడు దేహం నేను ప్రారంభం ప్రకారం ఎడిపోతాను అన్నారు, మరి మీ ధ్యానం చేసుకుంటున్నాం జపం చేసుకుంటున్నాం ఇదంతా వృధాయినా? ఎవరు ఆ ప్లేయర్ గారు అడిగారు. అంటే ఆయన అన్నాడు, అది కాదు అయ్యా, దేహం దాని ప్రారంభం ప్రకారం వెళ్ళిపోతుంది, నువ్వు ధ్యానం చేస్తాంటే విచారణ చేస్తాంటే దేహం యొక్క దేహంతో నువ్వు తాదాత్మ్యం వదిలిపోతుంది నీకు. దేహం దేహానికి జరిగే ఆ ప్రారంభం ప్రకారం ఇన్సిడెంట్ జరిగిపోతా ఉంటే, ఆ ఇన్సిడెంట్ నువ్వు ధ్యానం చేయటం వల్ల విచారణ చేయటం వల్ల ఆ ఇన్సిడెంట్స్ యొక్క ప్రభావం నీ మీద పడదు, అది ధ్యాన ఫలం అన్నారు. ఇప్పుడు దేహం దాని ప్రారంభం ప్రకారం జరిగిపోతాం, మంచి జరుగుతాను చెడ్డు జరుగుతాం, మంచి జరుగుతుంటే మనకు పొంగు వస్తుంది, చెడ్డు జరుగుతుంది కుంగిపోతాం, అంతే డిప్రెషన్ వస్తుంది, ఎమోషను డిప్రెషను అని మనసుకు మానసిక ప్రవృత్తులు అయ్యి. అయితే నువ్వు సాధన ఫలం వల్ల ఆ దేహ ప్రారంభంలో జరిగే ఇన్సిడెంట్స్ యొక్క ప్రభావం నీ దేహం మీద ఉండవు, జరిగిపోవాల్సింది జరిగిపోతూ ఉంటాయి కానీ ప్రభావం నీకు ఉండదు అయ్యా, ఆ ప్రభావం నీకు ఉండదు. అప్పుడు నువ్వు హ్యాపీగానే ఉండగలుగుతావు, జరగవలసినది జరిగిపోతూ ఉంటుంది, దాంతో నీకు ఐడెంటిఫికేషన్ ఉండదు. ఎప్పుడైతే రాంగ్ ఐడెంటిఫికేషన్ నీ సాధన వల్ల కట్ అయిపోయిందో, ఆ ప్రారంభం ప్రకారం దేహం యాత్ర చేస్తున్నప్పటికీ దాని ప్రభావం నీ మీద పడదు కాబట్టి నీకు దుఃఖం రాదు. దీనికి భగవాన్ మూడు మెయిన్ చెప్పారంటే, సాధనకి అంటే ఆహార నియమం, మాటల్లో నియమం, నిద్రలో నియమం. అంటే నిద్ర తగుమాత్రంగా ఉండాలి, ఆహారం తగుమాత్రంగా ఉండాలి, మాటలు కూడా తగుమాత్రంగా ఉండాలి. అంటే అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు, అవసరమైనప్పుడు మాట్లాడవచ్చు, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. అంటే మాట కూడా అహంకారాన్ని పెంచుతూ ఉంటుంది. మనం అవసరం లేనప్పుడు మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, మన మాటే మన అహంభావాన్ని పెంచుతూ ఉంటుంది. ఇదే నీ మాట వల్ల నీ అహంభావం పెరగకూడదు, నీ అహంభావం నీ మాట ఫీడ్ చేయకూడదు. మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్లీప్, మోడరేషన్ ఇన్ వర్డ్స్, ఇవి అన్నిటికంటే ముఖ్యంగా ఏమని చెప్పారంటే అన్నిటిలోకి ఆహార నియమం ఉత్తమమైందని చెప్పారు. అంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆహార నియమం 150 మార్కులు నీకు తెచ్చి పెడుతున్నాను. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, నేను పుట్టాను అనుకున్నోడికి ఎవరికి మోక్షం రాదని చెప్పారు ఆయన. నేను పుట్టాను అనుకున్నోడికి ఎవరికి మోక్షం లేదని చెప్పారు. అంటే వాడికి నిర్వాణ స్థితి రాదని చెప్పారు. అంటే నేను పుట్టానంటే ఎవడు పుట్టాడు? దేహం పుట్టింది. అంటే వాడు దేహం నేననుకుంటున్నాడు కాబట్టి నేను పుట్టాను అనుకుంటున్నాడు. ఆ దేహం మరణించినప్పుడు వాడు మరణించాలనుకుంటున్నాడు. కానీ నీ హృదయంలో నిజం దానికి పుట్టుక లేదు, దానికి చావు లేదు. దేహంతో నువ్వు తాదాత్యం పొందటం వల్ల దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ హృదయంలో నిజంతో నువ్వు తాదాత్యం పొందటం వల్ల, అంటే ఏదైతే ఇప్పుడు నువ్వు దేహంతో నీకు ఐడెంటిఫికేషన్ ఎలా ఉందో, ట్రూత్తోడు కనుక నీకు ఐడెంటిఫికేషన్ వస్తే ఆ ట్రూత్ నిజమైన సంగతి నీకు తెలిస్తే అప్పుడు నువ్వు పుట్టలేదన్న సంగతి నీకు తెలుస్తుంది. అది నీకు అప్పుడు అది ఎటర్నల్ స్టేట్ నువ్వు అందుకుంటావు. లోపల అటువంటి ఆ సత్యం చూసావు, అది దానంతర సహజంగా అది శాంతి స్వరూపం, సత్య స్వరూపం. అది శాంతి స్వరూపం, సత్య స్వరూపం. అది ఏకంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? అది ఏకంగా ఉంటుంది, నిదానంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, సత్యముగా ఉంటుంది. అది ఇప్పుడు దేహంతో నీకు తాదాత్మ్యం ఎలాగుందో, వస్తువుతో నీకు తాదాత్మ్యం వచ్చే వరకు నువ్వు జన్మ పరంపరలోంచి విడుదల పొందలేదు. అది భగవాన్ చెప్తారు, ఇట్ ఈజ్ ఎటర్నల్, ఇట్ ఈజ్ బ్లిస్, ఇట్ ఈజ్ పీస్, ఇట్ ఈజ్ హ్యాపీనెస్ ఇన్ నేచర్. అంటే కల్పింపబడింది కాదు, దానంతరం సహజంగానే బై నేచర్ అది అది హ్యాపీనెస్, అందులో హ్యాపీనెస్, అందులో పీస్, అందులో సహజంగానే ఎటర్నల్ గా ఉంటుంది. ఇన్ నేచర్ ఇట్ ఈజ్ ఎటర్నల్, ఇట్ ఈజ్ పీస్, ఇట్ ఈజ్ హ్యాపీనెస్ ఇన్ నేచర్. అంటే తెచ్చిపెట్టుకున్నది కాదు. అంటే ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకున్నది నీ హృదయంలోనే ఉంది. భగవాన్ చెప్పారు, నీ పూజలు, నీ జపాలు, నీ ధ్యానాలు, నీ విచారణలు, నీ కూర్చోటాలు, నీ నుంచోటాలు, నీ తీర్థయాత్రలు, నువ్వు చేసే అన్ని ప్రయత్నాల కంటే గురువు అనుగ్రహం అత్యంత బలహీనది. మీరు పూజలు చేయొచ్చు, జపాలు చేయొచ్చు, ధ్యానాలు చేయొచ్చు ఇగ్గురు నుంచి నుంచి బయటకు రావటం కోసం. కానీ నువ్వు చేసే నీ అంతకు నువ్వు చేసే ధ్యానము, జపము, పూజ అన్నిటి కంటే కూడా వాటికి కూడా ఎంతో కొంత శక్తి ఉంది, వాటికి కూడా ఎంతో కొంత బలం ఉంది. కానీ ఈ అన్నింటికంటే కూడా గురువు అనుగ్రహం అత్యంత బలహీనది. ఏం చేతండి, ఈ అహంభావం ఏరుక్కి ఎంత బలం ఉంటుందో అహంభావనకు అంత బలం ఉంటుంది అట్టండి. ఏరుకు ఒక సింహాన్ని తప్పించి ఏనుగు దేనికి రొంగదట్టండి. అంటే ఈ అహంభావనని ఏరుక్కి గురువు అనుగ్రహం అనేది ఒక సింహం లాంటిది. గురువు అనుగ్రహం ఎటువంటిది? ఒక సింహం లాంటిది. అంటే సింహానికి మాత్రమే ఏనుగు లోబడుతుంది. అలాగే నీ అహంభావన గురువు అనుగ్రహానికి లోబడుతుంది, కానీ కేవలం నీ తెలివితేటలు వాడికి లోబడదు. ఈ అహంకారం అనే ఏనుగు గురువు అనుగ్రహం అనే సింహానికి మటుకి ఇది స్వాధీనం అవుతుంది. పూజ గదికే నీ సాధన పరిమితం చేసుకోవద్దు. కొంతమంది సాధన అంతా పూజ గదిలోకే పరిమితం చేసుకుంటారు. పూజ గది నుంచి బయటకు వచ్చాక వాళ్ళకి ఇంకేది కూడా ఉండదు. అలా కాదు, పూజ నీ సాధన అంతా కూడా నీ భక్తి పూజ గదికే పరిమితం అవ్వకూడదు. మీరు మా దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్లో మీరు మాట్లాడే మాటలో కానీ, మీరు చేసే చేతలో కానీ, ఆ చేత ద్వారా కానీ, ఆ మాట ద్వారా కానీ, ఆ తలంపు ద్వారా కానీ మీ అహంభావానికి ఫుడ్ సప్లై అవ్వకుండా చూసుకోవాలి. ఫుడ్ సప్లై అవ్వకుండా చూసుకుంటే దాని అంతా అదే ఎప్పుడు మీకు తెలియకుండానే కురుపు తెచ్చి ఎండిపోయిన తర్వాత ఎలా రాలిపోతుందో, మీ అహంభావాన్ని మీకు తెలియకుండానే రాలిపోతుంది. తర్వాత హోలీ కంపెనీ కూడా చాలా ముఖ్యం. హోలీ కంపెనీ వల్ల కూడా నీ మనసు అణిగిపోతుంది. అది ఒకటి, భగవంతుడు నీకు ఏమైనా గిఫ్ట్స్ కనుక ఇస్తే, నీకు తెలివి ఉందనుకో అది గిఫ్ట్, నీకు ధనం ఉందనుకో అది గిఫ్ట్, నీకు ఏదైనా ఎడ్యుకేషన్ ఉందనుకో అది గిఫ్ట్, నీకు ఏదైనా మంచి క్వాలిటీస్ ఉన్నాయనుకో అది గిఫ్ట్, వీటిలో వల్ల అన్యనయం తెచ్చుకోవద్దు. ఇంకే ఉండనే వీటి వల్ల అన్యనయం తెచ్చుకోవద్దు. నీ ప్రారంభంలో ఉంటాయి, వస్తాయి. వీటి వల్ల నువ్వు అయ్యనేం తెచ్చుకున్నావు అనుకో, బాహ్యంగా నువ్వు బాగున్నట్టు కనిపించినా మూలంలో కుళ్ళిపోతా ఉంటావు. బాహ్యంగా బాగానే కనిపిస్తావు నువ్వు, మూలంలో కుళ్ళిపోతా ఉంటావు. మీరు ఎవరైనా ఇతరులకు సహాయం చేస్తున్నారనుకోండి, దేవుడు ఇచ్చిందే మీరు సహాయం చేస్తున్నారనుకో అనుకోండి, మనం ఇతరులకు ఇచ్చేది కూడా మనకి తెలివిన్నా దేవుడు ఇచ్చింది, ధనం ఇచ్చినా దేవుడు ఇచ్చింది, చదువు ఇచ్చినా దేవుడు ఆయన గిఫ్ట్, ఆయన గిఫ్ట్ ఇవ్వకపోతే మనకు రాదు కదా, అవకాశం మనకు ఆయనకి ఇవ్వకపోతే మనకు రాదు కదా. మనం పద్ధతి ఎలా ఉందో భగవాన్ ఒక ఉదాహరణ చెప్పారు, ఈ ఒక్క ఉదాహరణ చాలు మనం అర్థం చేసుకోవడం కోసం. వాడు బెల్లంతో వినాయకుని చేశారట, బెల్లంతో వినాయకుని చేశాడు వాడు. అలా వినాయకుడు బెల్లం వినాయకుడు నైవేద్యం పెట్టడానికి ఏమీ కనిపించడం లేదు వాడికి. వాడు ఏం చేశాడంటే బెల్లం వినాయకుని గిల్లేశాడట, ఆ బెల్లం వినాయకుని కొంత గిల్లేసి ఆయన పోయి బెల్లం లాగేశాడట, బెల్లం లాగేసి ఆయన గిల్లేసిన బెల్లం వాడికి చూపించిదే నీకు నైవేద్యం అన్నాడట. అలాగే మనం కూడా ఏం చేస్తాం, భగవంతుడు మనకి ఇచ్చిందే ఇతరులకు ఇచ్చి నేను ఇచ్చానని మళ్ళీ అహంభావన పెంచుకుంటున్నాను. ఇది ఆర్టిఫిషియల్ అయ్యి అన్నాడు భగవాన్. ఇదంతా ఆర్టిఫిషియల్ అయ్యి చేసే గొడవ, ట్రూ అయ్యి రియల్ అయ్యి చేసే గొడవ కాదు. ఆ ట్రూ అయ్యి రియల్ అయ్యి అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అయితే భగవాన్ ఏమని చెప్పారంటే, ఇప్పుడు అహంభావన పోగొట్టుకోవడం నీకు తగిన శక్తి నీకు సరిపోకపోవచ్చు, కనీసం దాన్ని డౌట్ చేయడం ప్రారంభించమన్నారు ముందు. అంటే అహంభావనే నువ్వు నిజం అనుకుంటున్నావు, అది దాని కేంద్రంలో పెట్టుకుని నువ్వు జీవిస్తున్నావు. ముందది ఉంటుందా పోతుందో తర్వాత విషయం, ముందు డౌట్ చేయటం ప్రారంభించు. డౌట్ చేయటం ప్రారంభించడం కూడా సాధనలో భాగం. మన ప్రశ్న ఆయన తీసుకుని మన నెత్తి మీద మొట్టికాయ మొడతా ఉంటారు ఆయన, మన ప్రశ్నతోటే మనల్ని మొట్టికాయ మొడతారు. భగవాన్ ఒకరు వచ్చి అన్నారు, మీరు ఎప్పుడూ నాకు దర్శనం ఇస్తూ ఉండాలి అన్నారు. మరి నేను ఎప్పుడు నీకు దర్శనం ఇస్తూ ఉండాలంటే నువ్వు కూడా ఎప్పుడు ఉండాలి కదా, నీ ఉద్దేశం ఎప్పుడు ఉండాలందా అని అన్నారు. మరి చూడటానికి నువ్వు కూడా ఉండాలి కదా, నేను ఎప్పుడు నీకు దర్శనం ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నావు అంటే చూసేవాడు నువ్వు ఉండాలి కదా, అంటే నువ్వు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నావు అనమాట. అంటే వాడి ప్రశ్నతో వాడి ప్రశ్న పుచ్చుకుని వాడిని ఎత్తిన ఒక మొత్తికాయ ముట్టారు. ఓ